వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు చేను కబుర్లు కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా మీ ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమంలో వచ్చే వానాకాలంలో సాగు చేసే అధిక సాంద్రత పత్తి సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా పంట పరిచయం. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటను సుమారుగా 50 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. వరి పంట తర్వాత సాగు చేయబడుతున్న 2వ అతి ప్రధానమైన పంట. సరాసరిగా ఎకరాకు 522 కిలోల గింజపతి మరియు 213 కిలోల దూది ఉత్పాదకత నమోదు కావడం జరుగుతుంది. కేసారం గ్రామంలో అంజన్న మరియు రాజన్నల మధ్య అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి జరిగే సంభాషణ చూద్దాం. ముఖ్యంగా ఈ అంశంపై సమాచారం ఇవ్వడం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తగా సమత, అంజన్నగా శశిధర్, రాజన్నగా అరుణ్ మీ ముందుకు వచ్చాము.
ఓ అంజన్న, ఎట్లున్నవే? అంత మంచిదేనా?
మంచుగానే రాజన్న, నువ్వెట్లున్నవే?
మంచిగా ఉన్నది రాజన్న.
ఏందో రాజన్న మంచిగానే ఉన్నా అంటున్నావు, ఏమైంది?
ఏం చెప్పాలి అంజన్న, నల్ల నీళ్ళలో వేసిన పత్తి బాగానే పెరిగింది, కానీ గులాబీ రంగు పురుగు ఎక్కువైపోతుంది. అదే తేలిక నీళ్ళలో వేస్తే పత్తి అంతా ఖరాబ్ అయిపోయి దిగుబడి తగ్గిపోతుంది.
అయ్యో రాజన్న, మొన్న కలిసినప్పుడు ఏం చెప్పకపోతే?
ఏం చెప్పాలి రాజన్న, నీకు చెప్తే ఏమన్నా నా పొలంలో పురుగు తగ్గిపోతుందా ఏంటి?
నీవుకో రాజన్న, ఇక్కడ కూడా భలే పరాశకం చేస్తున్నావు.
తమాషాలు కాదు అంజన్న, నిజమే అంటున్నా. నల్ల నీళ్ళలో వేసిన పత్తికి గులాబీ రంగు పురుగు వచ్చేస్తుంది, తేలిక నీళ్ళలో వేస్తేనే పత్తి దిగుబడి తగ్గిపోతుంది.
నువ్వు చెప్పింది నిజమే, నేను వేసిన తేలిక నీళ్ళలో కూడా దిగుబడి అంతగా రాలేదు రాజన్న.
మరి దానికి ఏం పరిష్కారం లేదా అంజన్న?
ఉంది రాజన్న. ఎందుకు లేదు? నీకు తెలిసే కదా నా బిడ్డ వ్యవసాయవేత్త చదువుతుందని. మొన్న సెలవులోకి ఇంటికి వచ్చినప్పుడు ఏదో అధిక సాంద్రత పత్తి సాగు అని చెప్పింది రాజన్న. నేను కూడా దాని గురించి తెలుసుకున్నా కొంచెం. వచ్చే వానాకాలం నుండి అదే చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు రాజన్న?
చేద్దాం అంటున్నావు కానీ దాని గురించి తల నుండి తోక వరకు సమాచారం లేని ఎట్లా చేస్తావు అంజన్న?
ఏముంది రాజన్న, మనకు రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గరనేగా, పోయి అక్కడ శాస్త్రవేత్తలను కలుద్దాం.
శాస్త్రవేత్తలు అంటే ఎవరు అంజన్న?
నా బిడ్డ చెప్పింది రాజన్న, రైతులకు ఏదైనా సమాచారం, సలహాలు, సస్యరక్షణ పద్ధతులు కూడా చెప్తారట వాళ్ళు.
అవునా? అయితే నేను కూడా అత్తనే మరి.
సరే రాజన్న, పోదాం.
అలా మాట్లాడుకున్న రాజన్న అంజన్న వ్యవసాయ శాస్త్రవేత్తను కలవడానికి రాజేంద్రనగర్కి వచ్చారు.
నమస్తే మేడం, మేము జైకేసారం నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చినాం.
నమస్తే అండి, దేని గురించి తెలుసుకోవాలని వచ్చారు? మీ సమస్యలేంటి?
ఏం చెప్పాలి మేడం, నా పత్తి తేలిక నీళ్ళలో వేస్తే దిగుబడి తగ్గిపోతుంది, అదే నల్ల నీళ్ళలో వేస్తే గులాబీ రంగు పురుగు ఎక్కువై దాని దిగుబడి మొత్తం తగ్గిపోతుంది. దీనికి మీరే పరిష్కారం చెప్పాలి మేడం.
వాటికి పరిష్కారం ఒకటే రాజన్న, మీకు ఎంతో కొంత సమాచారం అందే ఉంటుంది కదా అధిక సాంద్రత పత్తి సాగు గురించి.
అవును మేడం, ఆ విషయం మీదనే మీ దగ్గరికి వచ్చినాం.
మీలో ఇట్లా కొత్త పద్ధతి తెలుసుకోవాలనే ఆతృత చూస్తుంటే ముచ్చటేస్తుంది రాజన్న.
అవును మేడం, అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏంటి మేడం?
ఏమీ లేదు రాజన్న, నువ్వు అన్నావుగా తేలిక నేలలో దిగుబడి వస్తలేదని, నల్ల నేలలో గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుందని. దానికోసమేగా మా వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిని వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా తేలికపాటి నేలలు లేదా తక్కువ సారవంతమైన నేలల్లో పత్తి పంట ఉత్పాదకతను పెంచే చర్యలో భాగంగా అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని ప్రోత్సహించడంలో భాగంగానే గతేడాది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 8813 ఎకరాలలో అధిక సాంద్రతలో పత్తి సాగుపై ఏరువాక మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వివిధ జిల్లాల్లో రైతుల పొలాల్లో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది. అర్థమైందా అంజన్న రాజన్న?
అర్థమైంది మేడం. మరి దీని యాజమాన్యం ఎట్లుంటో చెప్తారా జరా?
ముందుగా యాజమాన్య పద్ధతుల గురించి చెప్తాను. అందులో ముఖ్యంగా నేల రకం, ఎంచుకునే రకాలు, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, విత్తే దూరం, విత్తే పద్ధతి, ఎరువుల యాజమాన్యం, నీటిపారుదల గురించి తెలుసుకుందాం. అదే విధంగా పంట కోత గురించి కూడా.
అంటే మేడం, మేము వేసిన పత్తి కంటే ఈ సాగు భిన్నంగా ఉంటుందా మేడం?
అవును రాజన్న, కొద్దిపాటి మార్పులతోనే అధిక దిగుబడులు ఆర్జించవచ్చును.
మేడం, నేలలు ఎట్లా ఉండాలి? ఏ నెలలో అయినా సాగు చేయవచ్చా? ఎట్లాంటి వంగడాలు ఎంచుకోవాలి? వివరంగా చెప్తారా మేడం?
ముందుగా నేల రకానికి వచ్చేటప్పటికి తేలిక నేలలు లేదా తక్కువ సారవంతమైన నేలలు ఈ పద్ధతి సాగుకు అత్యంత అనుకూలం.
మరి ఎట్లాంటి వంగడాలు వేసుకోవాలి మేడం?
స్వల్పకాల పరిమితి గల రకాలు, గుబురుగా పెరగకుండా ఉండే రకాలు, కాయలన్నీ ఒకేసారి పరిపక్వతకు వచ్చి యాంత్రీకరణ ద్వారా కోతకు అనుకూలంగా ఉండే రకాలను ఎంపిక చేసుకోవాలి.
మరి మేడం, విత్తన మోతాదు ఎంత ఉంటే మంచిది? ఈ పద్ధతి సాగులో మళ్ళా విత్తన శుద్ధి ఏమన్నా చేసుకోవాలా?
విత్తన మోతాదు ముఖ్యంగా సంకర రకాలకు వచ్చేటప్పటికి 4 నుండి 5 ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది. అంటే 1 కిలో 900 గ్రాముల నుండి 2 కిలో 300 గ్రాముల అన్నమాట. అది సూటి రకాలకు వచ్చేసరికి 3 నుండి 5 కిలోల విత్తనం పడుతుంది. ఇక విత్తన శుద్ధి అంటారా? ముఖ్యంగా మీరు మార్కెట్ లో కొనే విత్తనాలు విత్తన శుద్ధి చేయబడి ఉంటాయి. కానీ తెగుళ్ల నివారణకు మీరు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తే ముందు కొంచెం జిగురు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
మరి విత్తన శుద్ధి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా మేడం?
ఖచ్చితంగా ఉంటది అంజన్న. పంట మొదటి దశలో ఆశించే పురుగులతో పాటు తెగుళ్లను కూడా నియంత్రించవచ్చు.
అధిక సాంద్రత పద్ధతి అంటున్నారు, మరి విత్తే పద్ధతి ఎట్లుండాలి మేడం?
ముఖ్యంగా సాళ్ల మధ్య దూరం 75 నుండి 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య దూరం 15 నుండి 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకుంటే ఎకరానికి 24,000 నుండి 29,000 మొక్కల సంఖ్య ఉంటది రాజన్న.
అర్థమైంది మేడం. మరి విత్తడానికి ఏదైనా పరికరం వాడచ్చా? మేము సాంప్రదాయ పద్ధతులు వేసినటువంటి చును తోలి విత్తుకోవచ్చా?
అవును రాజన్న, చెప్పుడు మర్చిపోయా, న్యూమాటిక్ ప్లాంటర్ అనే కొత్త పరికరం ఉపయోగించి విత్తుకోవచ్చు, లేదాను సాంప్రదాయ పద్ధతిలో లాగానే అచ్చును తోలి విత్తుకోవచ్చు.
మేడం, మరి ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, పోషకధాతు లోపాలు, సస్యరక్షణ చర్యల గురించి వివరించండి మేడం.
సాధారణ పద్ధతిలో సాగు చేసుకునే పత్తి లాగానే చేసుకోవాలి. కానీ ఒకటి అంజన్న, మీరు కొత్తగా ఉపయోగించాలి. దాని పేరే మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందు. దీని 45 రోజుల దశలో 1 మిల్లీలీటరు, 60 నుండి 75 రోజుల దశలో 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మొక్క ఎత్తు పెరుగుదల నియంత్రణలో ఉండి గుబురుగా పెరగకుండా ఉంటుంది. వింటున్నావా రాజన్న?
మొక్క ఎత్తు పెరగకుంటే గుబురు పెరగకుంటే మనకేం లాభం వస్తుంది మేడం?
లాభం కాదు రాజన్న, నీకు అధిక దిగుబడి వస్తుంది, కాయ సైజు పెరుగుతుంది, బరువు పెరుగుతుంది, దాని వల్ల అధిక దిగుబడి వస్తుంది.
మరి మేడం, పంట కోత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి?
మంచి ప్రశ్న అడిగావు అంజన్న. యంత్రాలతో అయితే ఒకేసారి, సంప్రదాయ పద్ధతిలో అయితే 2 సార్లు పత్తిని తీసుకోవచ్చు.
మరి పంట ఎప్పుడు కోతకు వస్తుంది మేడం?
నవంబర్ 2వ పక్షం వరకు కోత ముగించి నువ్వు నీటిపారుదల కింద 2వ పంటను కూడా వేసుకోవచ్చు.
అవును గాని మేడం, మీరు ఇంతగానం చెప్పినా నాకు ఒక చిన్న సందేహం ఉంది.
చెప్పు రాజన్న. ఏంటో?
అసలు అధిక సాంద్రత పత్తి సాగులో దిగుబడి రావడానికి కారణం ఏంటి మేడం?
చెప్తా విను రాజన్న. ఈ పద్ధతిలో ఎకరాకు 24,000 నుండి 29,000 మొక్కల సంఖ్య ఉంటుంది. మొక్కల ఎత్తు 4 నుండి 5 అడుగుల వరకు నియంత్రించబడుతుంది. మొక్కలు త్వరగా కాపుకొచ్చి ఎక్కువగా కాయను నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి.
మరి మేడం, ఈ పద్ధతి సాగు వలన లాభాలేంటి మేడం?
లాభాలు చెప్పాలంటే మీరు ముందుగా వచ్చి నాతో మేడం పరిష్కారం కావాలన్నారు చూడు, అవే ఇప్పుడు మీ సమస్యలకు నేను చెప్పే పరిష్కారాలు. మొదటిది, గులాబీ రంగు పురుగు నుండి పైరు పాక్షికంగా తప్పించుకుంటుంది. దీని ద్వారా సస్యరక్షణపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. రెండవది, పంట 1 నెల రోజుల ముందుగానే చేతికి వస్తుంది. దీని వలన నీటి వసతి కింద రైతులు 2వ పంటగా శనగ, పెసర, మినుము, జొన్న వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. మూడవదంటారా, 2వ పంట సాగు వలన గులాబీ రంగు జీవిత చక్రాన్ని ఆపవచ్చును. ఒకేసారి కాపుకి రావడం వలన యాంత్రీకరణతో పత్తి పంట కోయడం వలన కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు.
మాకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. మీరు చెప్పిన పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధిస్తామని భావిస్తున్నాము.
విన్నారుగా రైతు సోదరులారా, రాజన్న అంజన్నలో వచ్చిన మార్పు అధిక సాంద్రత పత్తి సాగు వారిని అధిక లాభాలకు దగ్గర చేస్తుంది. కావున తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి సాగు ఖర్చు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. మరొక కొత్త అంశంతో వచ్చే వారం చేనుకబుర్లు కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం.
ఈ వారం చేనుకబుర్లలో చంటి పిల్లల ఎదుగుదల, మైలురాళ్ళు అనే అంశం గురించి తెలుసుకుందాం. అసలు మైలురాళ్ళు అంటే ఏమిటి?
ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయగలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అని మనకి ఎలా తెలుస్తుంది?
తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకి ఎలాంటి జబ్బులు రాకుండా పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. తనకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా పిల్లలకి కడుపు నిండా పెట్టి పెంచి పోషించుకుంటుంది తల్లి. అలాగని పిల్లలు ఒళ్ళు చేసి అందంగా, ముద్దుగా, ఆకర్షణీయంగా పెరిగినంత మాత్రాన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని అనుకోకూడదు. ఆరోగ్యంగా ఉండడం అంటే శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి.
చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఇంటి వాళ్ళతో, ఇరుగు పొరుగు పిల్లలతో చక్కగా కలిసిపోయే మనస్తత్వం పెంపొందించుకోవాలి. సరైన మార్గంలో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. లేకపోతే దృఢంగా ఆరోగ్యంగా కనిపించే పిల్లలు పెరిగి పెద్దవారైన సమాజంలో ఇమడలేక వాళ్ళు బాధపడుతూ ఇతరులకు కూడా చికాకు కలిగిస్తారు. పిల్లలు శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన మరియు ఉపాధ్యాయుల పైన ఉంటుంది.
చిన్నపిల్ల అవసరాలను ఎలా తెలుసుకోవాలి?
పిల్లలు పుట్టినప్పుడు ఒక అందమైన ప్రాణమున్న బొమ్మ. ఆ బొమ్మ మనసు చాలా శైశవావస్థలో ఉంటుంది. నవ్వు, ఏడుపు తప్ప ఏమీ తెలియదు. ఏ భావమైనా వ్యక్తం చేయాలన్నా ఏడుపు, చికాకు తప్ప వేరే భాష తెలియని బొమ్మ. చంటి పిల్లల మనస్సుకి ఆలోచించే శక్తి కానీ, జ్ఞాపక శక్తి కానీ మరియు నిర్ధారణ శక్తి కానీ ఉండదు. చంటి పిల్లల అవసరాల పట్టిక చాలా చిన్నది. ఆకలేసినప్పుడు పాలు పట్టి మెత్తటి పరుపు పైన పడుకోబెడితే రోజుకి 18 గంటల సేపు కూడా నిద్రపోతారు. ఏడుపొక్కటే చంటి పిల్లకు తెలిసిన భాష. ఆకలిని కానీ, వేరే ఏ విధమైన చికాకుల్ని కానీ ఏడుపు ద్వారానే తెలియజెప్పగలిగే ఆ పసికందు అసహాయతకు ప్రతిరూపం.
ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎలాంటి అనుబంధం ఏర్పరచుకోవాలి?
రోజులు గడుస్తున్న కొద్దీ చంటి పిల్లల శరీరంతో పాటు మెదడు కూడా పెరగడం మొదలవుతుంది. మనస్సు వికసిస్తుంది. ఈ సమయంలో వాళ్ళ మనస్సు పైన ప్రభావం చూపే అంశాలు చాలా ఉంటాయి. ఆ ప్రభావం పంచేంద్రియాల ద్వారా పిల్లల మనస్సుపై పడుతుంది. చక్కటి ప్రభావం కలిగినప్పుడు మనస్సు, బుద్ధి చురుకుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. తల్లిదండ్రులే ఈ వయస్సులో పిల్లలకు గురువులు. ఇల్లే పాఠశాల. చంటి పిల్లలు అందరినీ అనుకరించి నడవడిక నేర్చుకుంటారు.
ఎలాంటి విషయాలు పిల్లల్ని ప్రబోధింపజేస్తాయి?
తల్లి కౌగిలి, ఆమె గాజుల చప్పుడు, ఆమె కట్టుకున్న బట్టల రంగులు, పెట్టుకున్న పువ్వుల వాసన, ఆమె నవ్వు, మాటలు, జోలపాట, ఉయ్యాలకు కట్టిన రంగురంగుల బొమ్మలు, ఇంట్లోని ఇతర శబ్దాలు, రేడియోలోని పాటలు, ఇవన్నీ చంటి పిల్లల మెదడును ప్రబోధింపజేస్తాయి. వీటికి తోడుగా ప్రకృతిలోని గాలి, వెలుతురు, నేల, పశువులు, పక్షుల అరుపులు అన్నీ వారి లేత మెదడుపై ప్రభావాన్ని ప్రసరింపచేస్తాయి. ఈ వేర్వేరు రకాల అనుభూతులని చంటి పిల్లలు అనుభవించి గుర్తించి తరువాత అనుకరించడం మొదలు పెడతారు.
తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది?
ఆ పసి వయసులో చంటి పిల్లలకు తల్లి తండ్రి లేకపోయినా ఆ స్థానంలో ఉండి పెంచే వ్యక్తుల ఆసరా ఉండాలి, ఆత్మీయత అనురాగం ఉండాలి. అలా లేకపోయినప్పుడు వారి పెరుగుదల అన్ని విధాలుగా పడిపోతుంది. వాళ్ళ మనస్సు పైన పడే చేదు అనుభవాలు పరిణామాలు ఎప్పటికీ చెరిగిపోవని పిల్లల మనస్తత్వ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సహజంగా తల్లిదండ్రులు వేరే పిల్లలతో తమ పిల్లలని పోలుస్తూ మాట్లాడుతుంటారు కదా, అలా చేయడం ఎంతవరకు సమంజసం?
ఒక తల్లిదండ్రిగా మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా, ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఎదగరు. కావున పక్కింటి బిడ్డ ఫలానా పనులు చేయగలుగుతున్నాడు కానీ తన సొంత బిడ్డ చేయలేకపోతున్నాడనే విచారించడం నిరర్థకం. ఫలానా వయస్సులలో పిల్లలు చేయదగ్గ పనుల కొరకు వారిని కొంతకాలం గమనించాలి.
పుట్టుక నుండి 5 సంవత్సరాల వరకు చంటి పిల్లల ఎదుగుదల ఎలా ఉండాలి?
మొదటి 2 నెలల వయసులో సాంఘికమైన చిరునవ్వు, మొదటి 4 నెలల్లో మెడను నిల్పుట, మొదటి 8 నెలల్లో ఆధారం లేకుండా కూర్చొనుట, మొదటి 12 నెలల్లో నిలబడుట, ఇవి చంటి పిల్లలలో ఉండాల్సిన ఎదుగుదల ప్రక్రియ.
పుట్టుక నుండి 6 వారాల వరకు ఎదుగుదల ఎలా ఉంటుంది?
శిశువు వీపు మీద పడుకొని ఒక పక్కగా తిప్పి ఉంటుంది. అకస్మాత్తైన శబ్దానికి శిశువు శరీరం ఉలిక్కిపడి బిరుసుగా మారుతుంది. పిడికిలి గట్టిగా మూసివేయబడి ఉంటుంది మరియు శిశువు హస్తానికి మోటుగా కలిగిన వస్తువును దగ్గరకు తీసుకోగలరు. దీనిని గ్రాస్పీ ఫ్లెక్స్ అని అంటారు.
ఆపై ఎదుగుదల ఎలా ఉంటుంది?
శిశువు మెడను బాగా నిలుపుట నేర్చుకుంటారు మరియు వస్తువుల మీద చూపు నిలపగలుగుతారు. 3 నెలలు వెళ్ళకిలా పడుకున్నప్పుడు శిశువు చేతులు మరియు కాళ్ళు సమానంగా కదల్చగలరు. సమన్వయము కానీ లేక తుల్లిపడే కదలికలు కావు. బిడ్డ ఏడుపే కాకుండా గుడుగుడు అను ఇతర శబ్దములు చేయును. బిడ్డ తల్లిని గుర్తించి మరియు ఆమె గొంతుకు స్పందించును. బిడ్డ చేతులు ఎక్కువగా తెరిచేయుందును మరియు బిడ్డను ఎత్తుకున్నప్పుడు బిడ్డ తన తలను లిప్తకాలము కంటే ఎక్కువ కాలము నిలుపలేరు. 6 నెలలు బిడ్డ తన చేతులను ఒకదానితో ఒకటి అంటించి ఆడుకుంటారు. బిడ్డ తన చుట్టుప్రక్కల చేయి శబ్దములకు తల త్రిప్పును. బిడ్డ తన వీపు నుండి పొట్ట మీదకు, పొట్ట మీద నుండి వీపు మీదకు తిరుగుతారు. ఆధారంతో బిడ్డ కాసేపు కూర్చోగలరు. బిడ్డను ఎత్తుకున్నప్పుడు అతని కాళ్ళ మీద కాస్త బరువును భరించగలరు మరియు అతని పొట్ట మీదున్నప్పుడు ఆ బిడ్డ తను చాపబడిన చేతులతో వారి బరువును మోయగలరు. 9 నెలలు శరీరం పైకి లేపకుండా తన చేతులతో ఆధారం లేకుండా కూర్చోగలరు మరియు తన బిడ్డ చేతులతో మరియు మోకాలితో పాకగలరు. 12 నెలలు బిడ్డ నిలబడుటకు పైకి లేస్తారు, మామ అనుమాటలు అనుట ప్రారంభిస్తారు మరియు సామాన్లు పట్టుకోగలరు. 1 సంవత్సరం చంటి పిల్లల పెరుగుదలలో మరో ముఖ్య ఘట్టం తొలి జన్మదినంతో ప్రారంభమవుతుంది. ఏడాది నిండిన బిడ్డని గనుక పరిశీలిస్తే 6 మరియు 9 నెలలప్పటి కంటే ఏ విధంగా మారింది అనేది మనకు అర్థమవుతుంది. శారీరకంగా చూస్తే పుట్టినప్పటి కంటే నిడివిలో 9 అంగుళాలు, బరువులో 3 రెట్లు అభివృద్ధి చెంది ఉంటారు. పై దవడలో కింది దవడలో ముందుగా వచ్చే కొరికే పళ్ళు ఏర్పడి ఉంటాయి మరియు తల పైకెత్తి చాలాసేపటి వరకు కూర్చోటమే కాకుండా నిలబడి కొన్ని అంగలు వేయగలిగిన స్థితిలో ఉంటారు. నడవటం కోసం ఉత్సాహం చూపిస్తారు. ఉయ్యాలని మంచాన్ని పట్టుకొని కాలి వేళ్ల మీద నిలబడి డాన్స్ చేస్తుంటారు. ఆధారాన్ని వదిలేయటమో కోల్పోవటమో జరిగినప్పుడు అటు ఇటు ఊగి తటాలున కూర్చుంటారు మరియు నడవలేకపోయిన పక్షంలో పాకటం కానీ ముందు వెనకలకు చలించటమో చేస్తుంటారు. 18 నెలలు. సహాయం లేకుండా గ్లాసు పట్టుకొనగలరు మరియు వలకకుండా త్రాగగలరు. బిడ్డ పడిపోకుండా తూలిపోకుండా ఒక పెద్ద గది గుండా ఆధారం లేకుండా నడవగలరు. 2-3 మాటలు పలుకగలరు మరియు బిడ్డ తనంతట తానే తినగలరు. 2 సంవత్సరములు. 2 ఏళ్ల వయసు పిల్లల్ని మనం శిశువులుగా భావించనవసరం లేదు. నడక పూర్తిగా రాకపోయినప్పటికీ వాళ్ళు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళగలరు. వాళ్ళు భద్రమైన వాతావరణంలో పెరిగేటట్లు చూడటం, బరువైన దుస్తులు వేయకుండా ఉండటం, ఎక్కువగా ఆదుర్దాపడే పెద్దల నుంచి వాళ్ళని దూరంగా ఉంచటం చేయాలి. ఈ విధంగా చేస్తే పిల్లలు అవసరమైన శక్తి సామర్థ్యాలని పొందగలుగుతారు. పిల్లలపై జమా లాంటి బట్టలను తీసివేయగలరు. పిల్లలు పడిపోకుండా పరిగెత్తగలరు. పిల్లలు బొమ్మల పుస్తకంలోని బొమ్మల మీద ఆసక్తి కనబరుచును. పిల్లలు తమకేమి కావాలో తెలుపగలరు. పిల్లలు ఇతరులు చెప్పిన మాటలు తిరిగి చెప్పగలరు మరియు తన శరీరంలోని కొన్ని అవయవాలను గుర్తించగలరు. 3 సంవత్సరాలు. పిల్లలు బంతిని పైకి విసరగలరు. నీవు అమ్మాయివా అబ్బాయివా అనే చిన్న చిన్న ప్రశ్నలకు బిడ్డ సమాధానం చెప్పగలరు. పిల్లలు వస్తువులను అవతలకు పెట్టడానికి సహాయపడును మరియు కనీసం ఒక్క రంగు పేరైనా చెప్పగలరు. 4 సంవత్సరములు. 4 ఏళ్ల పిల్లలు 2 ఏళ్ల వయసు పిల్లల కంటే చాలా భిన్నంగా ఉంటారు. వీళ్ళు స్థిరంగా త్వరగా నడుస్తారు. మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఎత్తైన ప్రదేశాలు ఎక్కటం మొదలైనవి చేస్తారు. 3 చక్రాల సైకిళ్ళని, కాస్త పెద్ద బండ్లని, వ్యాగన్లని, ఆడుకునే గుర్రాల్ని, పెద్ద బొమ్మల్ని, చిన్న కుర్చీలు, బల్లల్ని వంకర టింకర పద్ధతుల ద్వారా వేగంగా ప్రమాదం లేకుండా తిప్పగలరు. 3 చక్రాల బండిని త్రొక్కగలరు. పుస్తకంలో ఉన్న బొమ్మలని మరియు పత్రికలో ఉన్న బొమ్మలని గుర్తించగలరు. 2 నుంచి 4 ఏళ్ల వయసు పిల్లలు తమ పెద్ద కండరాలు అభివృద్ధి చెందే పనులు చేయటం ద్వారా వాళ్ళు తమ దేహాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు జరుపుతున్నారన్న సత్యం మనం గ్రహించాలి. చివరిగా 5 సంవత్సరములు. పిల్లలు తమ బట్టలకి గుండీలు పెట్టుకోగలరు. పిల్లలు కనీసం 3 రంగుల పేర్లను చెప్పగలరు. పిల్లలు పాదాలను ఒకదానికొకటి మార్చి మెట్ల కిందకు దిగగలరు. పిల్లలు ప్రజలు పాదాలు దూరంగా పెట్టి గెంతగలరు. ఈ విధంగా చంటు పిల్లల ఎదుగుదలలో ముఖ్యమైన మైలురాళ్ళు ఉంటాయి. లేని ఎడల లోపాలను గుర్తించి పిల్లల నిపుణులను సంప్రదించాలి. ఒక్క ఘట్టం నుంచి మరొక ఘట్టానికి ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళలోని అంతర్గత శక్తులు బహిర్గతం కావటం కోసం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ, సరైన ప్రోత్సాహం ఎంతో అవసరం.
విన్నారు కదా శ్రోతలు, చంటి పిల్లల ఎదుగుదల యొక్క మైలురాళ్ళ గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
గత వారం మొదటి ప్రశ్న.
ఫ్యూజేరియం ఎండు తెగులకు ఏ రకం కందిని వాడతారు? ఆప్షన్ ఏ ICPL 87119, ఆప్షన్ బి ICPH 8.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి ICPH 8.
గత వారం రెండవ ప్రశ్న.
కందిలో ఏ జీవన ఎరువును ఉపయోగిస్తాము? ఆప్షన్ ఏ సైనోబాక్టీరియా, ఆప్షన్ బి రైజోబియం.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి రైజోబియం.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, యామిని, స్వీటీ. లింగన్వాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, లక్ష్మి. సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్. ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి నాగలక్ష్మి, గంగు, మహేందర్. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప.
మొదటి ప్రశ్న. అధిక సాంద్రత పత్తి సాగు వలన ఏ పురుగు యొక్క జీవిత చక్రాన్ని పాక్షికంగా ఆపవచ్చు? ఆప్షన్ ఏ శనగపచ్చ పురుగు, ఆప్షన్ బి గులాబీ రంగు కాయతొలుచు పురుగు.
ప్రశ్న మరోసారి.
అధిక సాంద్రత పత్తి సాగు వలన ఏ పురుగు యొక్క జీవిత చక్రాన్ని పాక్షికంగా ఆపవచ్చు? ఆప్షన్ ఏ శనగపచ్చ పురుగు, ఆప్షన్ బి గులాబీ రంగు కాయతొలుచు పురుగు. రెండవ ప్రశ్న. అధిక సాంద్రత పత్తి సాగులో మొక్కల ఎత్తు నియంత్రించడానికి, అదేవిధంగా మొక్కలు గుబురుగా పెరగకుండా ఉండడానికి వాడే రసాయన మందు ఏది? ఆప్షన్ ఏ సైకోజ్, ఆప్షన్ బి మెపిక్వాట్ క్లోరైడ్.
ప్రశ్న మరోసారి.
అధిక సాంద్రత పత్తి సాగులో మొక్కల ఎత్తు నియంత్రించడానికి, అదేవిధంగా మొక్కలు గుబురుగా పెరగకుండా ఉండడానికి వాడే రసాయన మందు ఏది? ఆప్షన్ ఏ సైకోజెల్, ఆప్షన్ బి మెపిక్వాట్ క్లోరైడ్.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.